నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు చిత్రం బలారే చలన చిత్రం. నేను మీ శ్రీకాంత్. ఈరోజు నాతో డిస్కస్ చేయడానికి రెడీగా ఉన్నారు లక్ష్మి అండ్ విదిత్. ఈరోజు మేము మాట్లాడబోయే సినిమా గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు, టైటిల్ ఆల్రెడీ చూసుంటారు. సో మేము మాట్లాడబోయే సినిమాను వస్తా అంటే నేను వద్దంటాను. సో ఈ సినిమాలో స్పెషాలిటీ ఏంటంటే ఇట్స్ ప్రభుదేవా గారి డెబ్యూ మూవీ. సో ప్రొడ్యూస్డ్ బై ఎంఎస్ రాజు గారు. సో ఎంఎస్ రాజు గారు ప్రొడ్యూస్ చేశారంటే ఆల్మోస్ట్ ఆయన సినిమాలకి స్క్రీన్ ప్లే కూడా రాస్తారు. అండ్ డైలాగ్స్ బై పరచూరి బ్రదర్స్, స్టోరీ బై వీరు ప్రోట్ల. ఈ సినిమాలో నటించింది సిద్ధార్థ, త్రిష, శ్రీహరి మొదలైన వారు. సో సంగీతం వచ్చేసి దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ వేణు, ఎడిటెడ్ బై కేవీ కృష్ణారెడ్డి గారు. సాహిత్యం గురించి మాట్లాడాలి, సాహిత్యం వచ్చేసి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. సో ముందుగా ఇనిషియల్ ఒపీనియన్స్ తెలుసుకుందాం.
ఓకే, సో నా ఇనిషియల్ ఒపీనియన్ సినిమా గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ సినిమా ఫస్ట్ టైం నేను చూస్తున్నప్పుడు మా ఫ్యామిలీతో థియేటర్కి వెళ్ళి సినిమా చూశాను. నాకు తెలియదు ఫస్ట్ టైం ప్రభుదేవ గారు డైరెక్ట్ చేశారు సంగతి. సో సినిమా మొత్తం చూసిన తర్వాత ప్రభుదేవ ఇంత అద్భుతమైన సినిమా తీశారని నేను చాలా ఆనందపడ్డాను. సినిమా మొత్తం చాలా డీసెంట్ గా ఒక మంచి రొమాంటిక్ మూవీని, ఒక మంచి కాన్సెప్ట్ ని, ఒక ప్రేమకి ఇచ్చే విలువ ఎంత ఉంటుందో అని చూపించడానికి సినిమాని చాలా బాగా ట్రాక్ చేశారు, అంటే చాలా బాగా తీసుకెళ్లారు అన్నమాట. సో ఇనిషియల్ ఒపీనియన్ నా దగ్గరికి వచ్చేసరికి మాత్రం సినిమా నాకు చాలా బాగా ఎంజాయ్ చేసాను. ఫ్యామిలీతో అందరు కలిసి చూడవలసిన సినిమా, నువ్వు వస్తానంటే నువ్వు వస్తుంటాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది.
సో యా, కమింగ్ టు మై ఇనిషియల్ ఒపీనియన్, మూవీ మొత్తం 2 hours 40 minutes మొత్తం ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా స్మూత్ గా మనకి నవ్విస్తూ, మనకి ఎమోషన్స్ కామెడీ తెప్పిస్తూ, వాళ్ళ యొక్క బాధను మనం ఏమంటాం ఫీల్ అయ్యేటట్టు చేసేలాగా ఒక సినిమా చాలా బాగా మనం ఇంప్రెస్ అవుతాం అనమాట. ఫ్యామిలీతో అయితే ఇంక చెప్పక్కర్లేదు, ఎప్పుడు వచ్చిన టీవీలో చూస్తూనే ఉంటాం.
నా ఇనిషియల్ ఒపీనియన్ వచ్చేటప్పటికి నేను ఈ సినిమా నాకు థియేటర్లో చూసినట్టు గుర్తు. సో 2005 సంక్రాంతికి రిలీజ్ అయింది, నేను సమ్వేర్ అరౌండ్ ఫిబ్రవరి మార్చ్లో చూసుంటా. సో నాకు ఈ సినిమా విపరీతంగా నచ్చింది, నేను ఇప్పటికీ రిపీట్ వాచ్ చేసే సినిమాలలో ఇదొకటి. బేసిక్గా ఇంకా ఎక్స్ప్రెషన్స్తో పాటు, డైలాగులతో పాటు ప్రతి ఒక్కటి గుర్తుంది అంటే, నాకు కొన్ని సినిమాలు ఉంటాయి కదా మనకు ప్రతిదీ గుర్తుండేది, అందులో నువ్వు వస్తాను నేను వద్దంటాను ఒకటి. అందుకే నాకు ఈ సినిమా అంటే విపరీతమైన ఇష్టం. నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్ ప్లాట్ అండ్ ప్లాట్ ఆర్క్స్.
ఈ సినిమా ప్లాట్ గురించి మాట్లాడే ముందు ప్రతి సినిమాకి ఒక చిన్న ట్రిగ్గర్ పాయింట్ లాంటిది ఉంటుంది, అంటే కథను ముందు నడపడానికి ఒక రకమైన మెయిన్ ఎలిమెంట్ అనేది సినిమాలో ఉండాలి ఆ కథలో. సో ఈ సినిమా చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ద మెయిన్ పాయింట్ ఏంటంటే, ఒక హీరో విపరీతంగా ఇష్టపడి ప్రేమించిన ఒక అమ్మాయి కోసం ఎంతవరకు ఆ ప్రేమను పొందడానికి ఏమేమి చేయగలడు అని ఒక పరీక్ష పెట్టినప్పుడు, ఆ హీరోయిన్ వాళ్ళ అన్నయ్య పరీక్ష పెట్టినప్పుడు అందులో సక్సెస్ అయ్యాడా లేదా అనేది ఈ సినిమా మెయిన్ ప్లాట్. ఈ ప్లాట్ ఆల్రెడీ నేను ఇంకో సినిమాలో చూడడం జరిగింది, సల్మాన్ ఖాన్ ది సినిమా అది, మేనే ప్యార్ కియా అని ఒక సినిమా ఉంది. ఆ రెండిట్లో మనం ఈ రెండిటితో కంపేర్ చేసుకుంటే ప్రెజెంటేషన్ చాలా డిఫరెంట్ గా, చాలా వేరియేషన్ ఉన్నా సరే మెయిన్ పాయింట్, మెయిన్ ఐడియా ఏదైతే ఉందో అది సేమ్ అన్నమాట. సో ఆ మేనే ప్యార్ కియా సినిమా చూస్తే అందులో కూడా సల్మాన్ ఖాన్ గొప్పోడు, బాగా డబ్బు ఉన్నాడు, ధనవంతుడు, కానీ ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు ఆ అమ్మాయి ప్రేమ పొందడం కోసం వాళ్ళ నాన్న పెట్టే పరీక్షలోని వీడు నిక్కుతాడా లేదా అనే ఏదైతే పాయింట్ ఏదైతే తీసుకున్నారో అదే పాయింట్ ఈ సినిమాలో కూడా చూడటం జరిగింది. సో ప్రెజెంటేషన్ చాలా కొత్తగా ఉన్నా సరే మన తెలుగు ఆడియన్స్ కి చాలా దగ్గరగా మనసుకి హత్తుకునేట్టుగా సినిమా తీశారు. సో
ప్లాట్ లోకి ఇంకొంచెం యాడ్ చేయాలంటే నాకు కొంచెం కొత్తగా అనిపించిన విషయం ఏంటంటే, మనము తెలుగు సినిమాలో చూసినట్టే కాకపోతే మనకు నచ్చే విధమైనది ఏంటంటే పందెం గెలవడం కాకుండా మనసు గెలవడం అనేది. సో లాస్ట్ కి శ్రీహరి మనసు గెలుస్తాడు సంతోష్. సో అదొకటి బాగుంటది ఈ సినిమాలో.
ఓకే, అయితే ఈ సినిమాలో ముఖ్యమైన మెయిన్ క్యారెక్టర్స్ నన్ను అడిగితే మాత్రం శ్రీహరి క్యారెక్టర్, తర్వాత సంతోష్ సిద్ధార్థ్ క్యారెక్టర్, తర్వాత త్రిష సిరి క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ సినిమాకి. మెతా క్యారెక్టర్ అన్ని ఆ సినిమాకి ఎంతవరకు సపోర్ట్ చేయాలో అంతవరకు బాగా సపోర్ట్ చేశారు, కాకపోతే స్టోరీ మొత్తం ఈ ముగ్గురు చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఈ ముగ్గురు గురించి నేను కొంచెం బ్రీఫ్ గా చెప్పాలనుకుంటున్నాను. సో ఇందులో మనం శ్రీహరి క్యారెక్టర్ మనం తీసుకుంటే అతను ఆల్మోస్ట్ అనాథ సినిమాలోని, జస్ట్ వాళ్ళ చెల్లె అతనికి ప్రపంచం, ఆ చెల్లి కోసం ఎంతవరకైనా ఏదైనా చేయడానికి సిద్ధమయ్యే అమాయకుడు ఎక్కువగా లోక జ్ఞానం పెద్దగా తెలియదు, పెద్దగా చదువుకోలేదు. అతనికి ఏమైనా ప్రపంచం ఉందంటే అది చెల్లి తప్ప ఇంకో ప్రపంచం లేదు. సో చెల్లి కోసం ఏం చేయడానికి సిద్ధమైనదా ఒక అలాంటి ఒక మంచి అన్నయ్య క్యారెక్టర్. అలాగే సిరి కూడా సేమ్ అదే మాట, అన్నయ్య తప్ప ఇంకో ప్రపంచం లేదు. సో అన్నయ్య ఏం చెప్పినా సరే అన్నయ్యకి ఎటువంటి అవమానం జరగకుండా, అన్నయ్యకి ఎటువంటి చెడుపేడు రాకుండా చూసుకునే బాధ్యత ఆ చెల్లి తీసుకుంది. కానీ వీళ్ళు పెరిగింది అంతా పల్లెటూరు వాతావరణంలో కాబట్టి కొంచెం నేచర్ కి దగ్గరగా ఉండే ఆలోచన అన్ని వాళ్ళకు ఉంటాయి. ఎక్కువగా భవనాలు ఉండాలని, కార్లు మీద తిరగాలని అలాంటి ఆలోచన లేదు. జస్ట్ గ్రౌండ్ టు అంటే నేచర్ కి దగ్గరగా ఉండేలాగా క్యారెక్టర్. వీళ్ళిద్దరికి భిన్నంగా ఉండే క్యారెక్టర్ సంతోష్. ఎక్కడో యుఎస్ లో పుట్టి పెరిగి అక్కడ కల్చర్ ని, అక్కడ వాళ్ళకి ఏదైతే బాగా వాళ్ళ లైఫ్ స్టైల్ కి సెట్ అవుతా అలాంటి క్యారెక్టర్ ఇండియాకు వచ్చి, ఇండియాకు వచ్చిన తర్వాత ఒక పల్లెటూరు అమ్మాయిని ప్రేమించి ఆ ప్రేమ కోసం ఏదైనా చేయగలడు అనేది అసలు ఆ క్యారెక్టర్ అలాగా డిజైన్ చేయడం చాలా బాగా నచ్చింది. మనం ఇక్కడ సిద్ధార్థ్ క్యారెక్టర్ గురించి ఇంకా కొంచెం మాట్లాడుకుందాం అనుకుంటే మనం అమెరికా నుంచి వద్దాం. అమెరికాలోని అంటే చాలా మంది ఏమనుకుంటారంటే అమెరికాలో పుట్టి పెరిగారు కాబట్టి వీటి ఇండియా అంత సెట్ అవ్వదు, ఇండియా కల్చర్ వాళ్ళకి తెలియదు అని ఉంటది. కాకపోతే ఇక్కడ ఎక్కడ పుట్టాము ఎక్కడ పెరిగామన్నది కాదు, మనసు ఎలాంటిది, వాళ్ళ పెంపకం ఎలాంటిది, వాళ్ళు ఆలోచించే విధానం ఎలాంటిది, మన ఇండియన్ లో ఉన్న కల్చర్ దాన్ని ఎంతవరకు గౌరవిస్తున్నారనేది చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి ఆ నేచర్ ప్రకాష్ రాజ్ వాళ్ళ నాన్న క్యారెక్టర్ దగ్గర నుంచి వచ్చినట్టు నాకు అనిపించింది. వాళ్ళ అమ్మ క్యారెక్టర్ చూసుకుంటే డబ్బు, బిజినెస్, హోదా అని తప్ప వాళ్ళ నాన్న కూడా బాగా డబ్బు సంపాదించినా సరే ఎంతో కొంత దానం చేయాలి అని ఒక మంచి ఆలోచన. సో ఆ ఆలోచన తన కొడుకుగా ఉన్న సంతోష్కి ఆలోచన ఉంది. సో ఎప్పుడు మంచి మనసు కూడా ఉంది కాబట్టి మనుషుల్ని అర్థం చేసుకోవడం, ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇవ్వడం, డబ్బు ఎంత ఇంపార్టెంట్ మనం లైఫ్ లో బతకడానికి, దానికన్నా ముఖ్యం ప్రేమ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఒక మంచి క్యారెక్టర్. సో అది ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ద వే ద డిజైన్ ఇట్ వాస్ అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్.
క్యారెక్టర్స్ గురించి చెప్పేశారు. సో ఐ జస్ట్ వాంట్ టు కవర్ ద ఆర్క్ పార్ట్. సో మొదట్లో ఎలా ఉంది, చివరికి వచ్చేసరికి ఎలా ఉంది. సో మీరు అన్న పార్ట్ ఏదంటే ఇది ఒక మోసం చేయడం, అమ్మాయిని మోసం చేయడం అనే థింగ్ కానీ కొంచెం యుఎస్ నుంచి వచ్చిండు అనే థింగ్లో, సో అది ఆ గుణం బట్టి ఉంటుంది, పెంపకాన్ని బట్టి ఉంటుంది, ఆలోచన బట్టి ఉంటుంది అనేది శ్రీహరి చివరికి నేర్చుకుంటాడు. అంటే ఒక గుర్ర బొమ్మని ప్రేమగా చూసుకున్నాడు, నా చెల్లెల్ని ప్రేమగా చూసుకుంటాడు అని అర్థమైంది మాస్టారు. అందుకే వాడు గెలవాలని చెప్పి నా కుప్పలో నుంచి రెండు పన్నులు తీసి వాడి కుప్పలో పెట్టాను అని అంటాడు. సో అక్కడ ఆర్క్ వచ్చేసింది శ్రీహరి క్యారెక్టర్కి. సో సంతోష్ క్యారెక్టర్కి ఆయన ఆర్క్ ఎలాంటిది అంటే ఒక ఎంజాయ్ చేసి, అంటే ఒక థిక్ షేక్లు, కూల్ డ్రింక్లు, స్ట్రాల్ పెట్టుకొని తాగే దగ్గర నుంచి చెంబులో నీళ్లు తాగేంత వరకు ఆయన క్యారెక్టర్ అనేది ట్రాన్స్ఫార్మ్ అయింది. సో అక్కడ నుంచి తను విజయానికి అడుగులు ఎట్లా వేసిండో ప్రియసి సహాయంతో. అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఫిజికల్ సపోర్ట్, ఇట్స్ ఆల్ అబౌట్ మెంటల్ సపోర్ట్. సో సిరి మెంటల్ సపోర్ట్ ఇస్తే, దాంతోపాటు మధ్యలో తండ్రి వచ్చినప్పుడు తండ్రి మెంటల్ సపోర్ట్ ఇస్తే, ఇద్దరు మెంటల్ సపోర్ట్తో అతను విజయాన్ని అందుకుంటాడు. ఈ పందాలలో గెలవడము, మనసు గెలవడమే కాకుండా కొంచెం బలవంతుడు కూడా ఉండాలనుకుని ఏదో మూలన శివరామకృష్ణకు ఉంటుంది కదా, సో ఆ విషయంలో కూడా సంతోష్ గెలిచి చూపిస్తాడు. సో ఫైనల్గా వాళ్ళిద్దరు ఆ జంట, సిరి సంతోష్ జంట గెలిచింది ఎక్కడంటే చివరిలో మీరు జైలు నుంచి విడుదలయ్యే క్షణమే మాకు ముహూర్తం అని చెప్పే దగ్గర వాళ్ళు నిజంగా గెలిచారనిపించింది. థియేటర్లో నాకు లేచి చప్పట్లు కొట్టాలనిపించింది, అరవాలనిపించింది, అంత మంచి ముగింపు ఈ సినిమాలో. సో ఇది ఆర్క్స్ గురించి. సో ఇంకెవరైనా ఏదైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు.
ఇంకేముంది యాడ్ చేయడానికి, అంత అద్భుతంగా చెప్పినప్పుడు చాలా బాగా చెప్పారు శ్రీకాంత్. విజయ్ నీ దగ్గర ఏమైనా ఉందా యాడ్ చేయడానికి?
జై హో, చాలా బాగుంది.
ఓకే, నీ క్యారెక్టర్ గురించి చెప్తే మొత్తం ఆర్క్ మొత్తం మీరు చెప్పారు, చాలా బాగుంది, చాలా కొత్త సగం సినిమా చూసినంత ఫీలింగ్ వచ్చింది.
ఓకే, సో ఇందులో ఏమైనా క్యారెక్టర్స్ మనం మర్చిపోయామా? సిరి గురించి చాలా తక్కువ మాట్లాడుకున్నాము, కానీ సిరి చాలా వైవిధ్యమైన పాత్ర. సో త్రిష చాలా బాగా చేసింది. నేను ఇప్పటికీ చూస్తూ ఉన్నప్పుడల్లా అబ్బా ఏం చేసిందిరా త్రిష, హ్యాట్స్ ఆఫ్ రా అన్నంత అనిపిస్తుంటుంది త్రిషాని చూసినప్పుడల్లా. సో తన పర్ఫార్మెన్స్ ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ పాత్ర కూడా అద్భుతంగా రాయబడింది. సో ప్రియుడికి నో చెప్పలేదు, అన్నకి నో చెప్పలేదు. అన్నకి తెలియకుండా ప్రియుడికి సపోర్ట్ చేయాలి, ప్రియుడి కోసం పాస్ అయిన ఎగ్జామ్ వాళ్ళ కోసం ఊరంతా భోజనాలు పెట్టమని కేవలం ప్రియుడి కోసం చెప్పడం. సో ఇవన్నీ చూసే ఇది రియల్ లైఫ్ లో ఇలాంటి అమ్మాయిలు ఉంటే బాగుండు, మన కోసం ఎక్కడో ఉండుంటారు వందలో ఇద్దరు ముగ్గురు అలాంటి వాళ్ళు మన జీవితంలోకి రావడం అనుకోవడం కొంచెం అతిశయక్తే. సో దీని పక్కన పెడితే విదిత్ నెక్స్ట్ మనం కొంచెం టెక్నికల్ గా మాట్లాడుకుందాం.
సో కమింగ్ టు ద టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ మూవీ, ఫస్ట్ నేను కలర్స్ గురించి మాట్లాడతా. సో కలర్స్ అంటే జనరల్ గా ఆడియన్స్ కి ఏమంటాం పెద్ద ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఏం కాదు ఇది, కానీ వాళ్ళకి తెలియకుండానే ఆ మూడ్ సెట్ చేస్తుంది కలర్స్ అనేది. సో ఫస్ట్లీ నేను త్రిష క్యారెక్టర్ తను ఉన్న సరౌండింగ్స్ లో ఉన్న ఆ కలర్, త్రిష క్యారెక్టర్ ఒక కలర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్లీ తన తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు తన ఫ్రెండ్ ఇల్లు పెద్ద ఇల్లు కదా, సో తనకి పెద్ద రూమ్ ఉంటుంది, లైక్ ఆ రూమ్ మొత్తం బ్లూ కలర్ తో ఉంటది అన్నమాట. కానీ తను వేసుకున్న బట్టలు అన్ని లైట్ కలర్స్ బట్టలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ బ్లూ అనేది ఎందుకు చూస్ చేసుకున్నారు ఏంటి, నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం బ్లూ అనేది టూ పాయింట్స్ వస్తాయి, ఒక నెగిటివ్ పాయింట్ వస్తుంది, ఒకటి పాజిటివ్ పాయింట్ వస్తుంది. కానీ ఇక్కడ ఆ ఇల్లు మొత్తం రిచ్ పీపుల్ ఉంటారు, అందరు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కావు, అండ్ త్రిష ఏమో ఒక ఇన్నోసెంట్ లేడీ అనమాట, చాలా పల్లెటూరు నుంచి వస్తుంది, కామ్ గా ఉంటుంది, తన తనకు వార్మ్నెస్ ఉంటుంది. సో ఇలాంటి ఒక క్యారెక్టర్ ఇలాంటి పెద్ద హౌస్ లో ఉన్నప్పుడు తనకు అంతా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా చాలా హెవీగా ఉంటది తనకి, అంటే తను చాలా కష్టపడుతుంది అక్కడ ఉండడానికి. అది చూపించడానికి ఆ కలర్ పెడతారనమాట. ఈ బ్లూ అనేది ఇప్పుడు ఇక్కడ పాజిటివ్ పాయింట్ తీసుకోలేము, ఎందుకంటే అది ఒక రిచ్ హౌస్, అక్కడ ఉన్న వాళ్ళందరూ తినకంటే పెద్ద పెద్ద వాళ్ళు, చాలా చదువుకున్న వాళ్ళు. సో తినికి అదంతా కొంచెం కొత్త ప్లేస్, చాలా కష్టపడుతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కాంట్రాస్ట్ ఎలా ఉంటుంది అంటే ఆ రూమ్ లో తనకు అన్ని పనులన్నీ పిచ్చివే జరుగుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ రూమ్ లో తన హార్స్ ఇరిగిపోతుంది. ఫస్ట్ హీరో ఎంట్రీ వచ్చినప్పుడు తను చాలా ఆక్వర్డ్ గా ఫీల్ అవుతుంది. మామూలుగా అయితే ఇవన్నీ పెద్ద పట్టించుకోరు, కానీ సైకలాజికల్ ఇది ఒక ఎఫెక్ట్ అనమాట. అంత పెద్ద ఇంట్లో తిను ఒక్కరితో ఉండలేదు, తనకు చాలా కష్టం ఇలాంటిది అని అదొక టైప్ ఆఫ్ ఒక ఇన్సైట్ అనమాట ఈ కలర్స్ అనేది. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే కిచెన్ మొత్తం గ్రీన్ కలర్ లో ఉంటుంది. సో గ్రీన్ అనేది జనరల్ గా ఎలా పోర్ట్రే అవుతుంది అంటే ఒకటి ఒక నేచర్ ఫీలింగ్ వస్తుంది, అండ్ గ్రీన్ కి ఇంకో మీనింగ్ ఏంటంటే డ్యుయాలిటీ అనమాట. డ్యుయాలిటీ అంటే ఒక టూ వేస్ ఆఫ్ ఎమోషన్స్ ఏవైనా రావచ్చు. సో ఇది ఎగ్జాంపుల్ చెప్తాను. స్టార్టింగ్ తన కిచెన్ లో ఉంటుంది, అదే సిద్ధార్థ్ వస్తాడు అంత అవుతుంది కదా, కిచెన్ కి వస్తుంది, తిడుతూ ఉంటుంది, ఆడోడో వచ్చాడు కొత్తడు అది ఇది అని పక్కన బామ్ ఉంటుంది, ఎక్కువ మాట వద్దే మాట్లాడకే అంటది. అక్కడ పక్కన వాళ్ళ మదర్ ఉంటారు. సో కలర్ అనేది ఎలా రిప్రజెంట్ అవుతుంది అంటే టూ వేస్ ఆఫ్ ఎమోషన్స్. త్రిషాకు ఉన్న ఎమోషన్స్ ఏంటి, చాలా ఇరిటేషన్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ ఇరిటేషన్ అన్న ఫీల్ ఆ మదర్ చూసినప్పుడు వెంటనే అయ్యో అని ఒక ఏమంటాం అదో గిల్టీ ఫీలింగ్, ఏదో అమ్మో బాబాయ్ అనుకుని పారిపోతుంది అనమాట. సో తన క్యారెక్టర్ అలా చేంజ్ అయిపోయింది. అది జనరల్ గా ఇది క్యారెక్టర్ కదా అని అనుకోవచ్చు, కానీ ఈ ఒక సరౌండింగ్స్ వల్ల తనకి ఆ ఏమంటో అలా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఈ కలర్ అనేది గ్రీన్ కలర్ అనేది అది రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఈ క్యారెక్టర్ పక్కన పెడితే వాళ్ళ మదర్ క్యారెక్టర్ మామూలుగా ఏదో వచ్చి హాయిగా చేసుకుని ఏదో ఇంట్లో పనులే కదా అని కట్ చేసుకుంటున్నప్పుడు ఈ త్రిష వచ్చిన వెంటనే తనకు మళ్ళీ ఇమోషన్ చేంజ్ అయిపోయింది. ఆ ఇమోషన్ ఏంటి ఎలా చూపించే, కోపం వచ్చింది. సో ఒక హ్యాపీనే ఒక మామూలు హ్యాపీ మూడ్ నుంచి ఒక యాంగ్రీ మూడ్కి వెళ్ళింది. అంటే ఈ క్యారెక్టర్స్ అక్కడ ఉన్న ఆ సరౌండింగ్ ఒక కలర్ తో ఇలాగా ఏమంటాం ఇంటర్వీన్ అవుతుంది అనమాట. సో ఈ కలర్స్ అనేది మరి తెలిసి పెట్టారా తెలియకపోయి పెట్టారా ఏం తెలీదు, కానీ ఇలా పోర్ట్రే అవుతుంది. నీకు ఇంకో ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. ఒక అమ్మాయి ఏమంటాం జయప్రకాష్ వాళ్ళ కూతురు వచ్చి నేను ఇప్పుడు హల్వా చేస్తాను అది చేస్తాను అనుకుని ఫుల్ హ్యాపీ మూడ్ లో ఉంటది అనమాట. మళ్ళీ ఇదే కిచెన్, ఈ కిచెన్ లో ఉన్నప్పుడు ఆ త్రిష ఏమో అయ్యో అయ్యో ఏంటి సాల్ట్ వేసిందే సాల్ట్ వేసిందే అనుకుంటది. అది తీరా చూస్తే అది సంతోషంగా తెలిసంగా త్రిష మూడ్ మళ్ళీ మారిపోతుంది, అవును అయితే పర్లేదులే అని. సో అంటే ఇది డ్యువాలిటీ అనమాట, అంటే రెండు ఎమోషన్స్ వస్తాయి. అది ఎలా తెలిసి చేశారా లేకపోతే తెలియగా చేశారా అనేది తెలియదు, కానీ ఈ యొక్క గ్రీన్నెస్ అనేది అలా వచ్చింది అనమాట. సో అది ఇంకా చాలా ఉంటాయి. ఆ క్యారెక్టర్ బయటకు వెళ్ళిన వెంటనే ఆ కిచెన్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆ డిన్నర్ హాల్ అదంతా ఒక ఏమంటాం నాకు తెలిసి ఆరెంజ్ కలర్ అనుకుంటా, ఆరెంజ్ అంటే వార్మ్ వెల్కమింగ్ టైప్ అనమాట. ఇదేంటి ఈ స్వీట్స్ ఏమో తెచ్చుకుని సిద్ధార్థ్కి ఇవ్వాలనుకుంటుంది, అంటే టైప్ ఆఫ్ ఒక వెల్కమింగ్ లాగా తనకి ఏదో చేయాలి అని ఆ ఫీలింగ్ అనమాట. సంథింగ్ సంథింగ్ సాంగ్ తీసుకుందాం, ఆ సాంగ్ లో అందరూ బ్లాక్ డ్రెస్సే, అందరూ బ్లాక్ డ్రెస్సే, కానీ త్రిష మాత్రం లైట్ బ్లూ వేస్తుంది అనమాట. ఇది మళ్ళీ ఇంకో మీనింగ్ తెప్పిస్తుంది, అక్కడ ఉన్న వాళ్ళందరూ రిచ్ క్యాండిడేట్స్, నొక్కతే ఇన్నోసెంట్ అని. అంటే అది అంటే అఫ్ కోర్స్ ఇది హైలైట్ చేయడం, ఆ సాంగ్ అనేది తను హైలైట్ చేయడానికి అనుకోవచ్చు, కానీ ఇది ఇంకో వే ఆఫ్ మీనింగ్ వస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు, తిన ఒక్కటే చాలా బ్రైట్ గా తనకి ఏమంటాం ఒక ఫ్రీగా బతుకుదాం ట్రై చేస్తుందని అదొక మీనింగ్ వస్తుంది అనమాట. సో కలర్స్ అనేది ఇలాగా చాలా సీన్స్ లో చూపించారు, ఇవి మెయిన్ ఎగ్జాంపుల్స్ తెలుసు మీకు, వెంటనే చూసిన వెంటనే తెలుస్తాయి అనమాట. సో ఇది కలర్స్ గురించి.
యా సో విదిత్ నువ్వు అన్నట్టు తెలిసి పెట్టారా తెలియక పెట్టారా అని నేనైతే అనుకోను. జనరల్ గా మనకు దొరికే లొకేషన్లలో ఆ టైప్ ఆఫ్ కలర్స్ ఉండడం, ఎందుకంటే ప్రతి కలర్ బ్రైట్ గా ఉంటది అండ్ ఫ్రెష్ గా ఉంటది అనమాట. నాకు తెలిసి అది వాంటెడ్లీ వేపించుకుని ఉంటారు, అండ్ జనరల్ గా కూడా అది కావాలని వేపించారు అనడానికి నా దగ్గర ఇంకో రీజన్ ఏంది ఏంటంటే, ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క కలర్ లో ఉంటది. జనరల్ గా అట్లా రూమ్ కో రంగు వేసుకొని ఇల్లును ఎవరు గలీజ్ గా ఉంచుకోరు. ఇది నాకు తెలిసి వాంటెడ్లీ పెట్టిందేమో అనిపిస్తుంది. అంటే హాల్లో ఆరెంజ్, కిచెన్ లో గ్రీన్, బ్రైట్, ఇవన్నీ మళ్ళీ బ్రైట్ గా ఉంటాయి కలర్స్. అది రూమ్ లో బ్లూ, ఈ కలర్స్, ఈ టైప్ ఆఫ్ కలర్స్ జనరల్ గా ప్రిఫర్ చేయరు. నాకు తెలిసి సినిమాటిక్ గానే వీళ్ళు సెలెక్ట్ చేసుకొని ఉంటారు.
టాకింగ్ అబౌట్ యాక్షన్ స్పీక్స్ అనమాట. సో యాక్షన్ స్పీక్స్ అనేది ఏంటి అంటే, జనరల్ గా డైలాగ్స్ లేకుండా ఆ యాక్టర్స్ చేసే పర్ఫార్మెన్స్ అండ్ వెనకాల టెక్నికల్లో ఆ వెనక బ్యాక్గ్రౌండ్ లో పెట్టే మ్యూజిక్ అనమాట, ఈ రెండు ఏమంటాం ఇంటర్సెక్ట్ అయ్యి మనకు అదో టైప్ ఆఫ్ ఫీలింగ్ తెప్పిస్తుంది, అదో టైప్ ఆఫ్ ఎమోషన్స్ తెప్పిస్తాయి. ఇది కేవలం యాక్షన్ పర్ఫార్మెన్స్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. సో ఇది జనరల్ గా చాలా మూవీస్ లో చూసే ఉంటారు, కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి ఇలాగే, కానీ ఈ మూవీలో ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి ఆ సీన్. ఆ షార్ట్ కి డైలాగ్స్ లేకుండా ఎమోషన్ తెప్పడం అనేది యాక్షన్ స్పీక్స్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పాను చూసారా, కిచెన్ లో వాళ్ళ మదర్ వచ్చి కోపంగా చూపిస్తుంది, ఆ కోపాన్ని ఎలా చూపిస్తుంది, ఆ వాళ్ళ సంతోష్ వాళ్ళ మదర్ ఆ మిక్సర్ ఆన్ చేస్తుంది, మిక్సర్ ఆన్ చేసినప్పుడు కెమెరా ఏమో ఆ మిక్సర్ ని చూపిస్తుంటది, అంటే షీఈస్ వెరీ యాంగ్రీ అనమాట, గ్రర్ అని సౌండ్ వస్తుంది ఉంటది. సో ఇక్కడ సౌండ్, వాళ్ళ మదర్ చేసే ఒక యాక్షన్, ఈ రెండు ఇంటర్సెక్ట్ అవుతాయి. ఇలాగా ఇంకోటి కూడా చెప్తాను, జయప్రకాష్ వాళ్ళ కూతురు అనమాట, తను ఎంట్రన్స్ ఎంట్రన్స్ డైలాగ్స్ ఉండవు ఏమి ఉండవు, కానీ తన క్యారెక్టర్ మనకు తెలిసిపోతుంది. చూడో వచ్చిన వెంటనే టైప్ ఆఫ్ వాక్ తో వస్తుంది, షీస్ ట్రయింగ్ టు సెడ్యూస్ హిమ్ అని మనకు అలా తెలిసిపోతాయి. అక్కడ డైలాగ్స్ లేకుండా వాళ్ళ యాక్షన్స్ తో మనకు అలా తెలిసిపోతావు వాళ్ళ క్యారెక్టర్ ఏంటి. అక్కడ ఫేస్ కూడా కనిపించదు, ఫేస్ కూడా కనిపించకుండా మనకు ఆ క్యారెక్టర్ ఏంటని తెలిసిపోయింది. అలాగే ఇవన్నీ యాక్షన్ స్పీక్స్ అనమాట, డైలాగ్స్ లేకుండా అలా వస్తూ ఉంటాయి. మీకు ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఇస్తా, త్రిష అండ్ సిద్ధార్థ్ ఇద్దరు డాబా మీద ఉంటారు, ఇద్దరు డాబా మీద ఉన్నప్పుడు అదే తిను హార్స్ ఇస్తాడు కదా, ఇంకా అంతేనా అంతే అంటే నీ సంథింగ్ ఏం లేదా అంటే అని ఇద్దరు షాక్ అవుతారు. షాక్ అయిన వెంటనే వీడు చేయి పట్టుకుంటాడు, చేయి పట్టుకున్న వెంటనే త్రిష అలా చిన్న లుక్ ఇస్తుంది, వీడు ఓకే ఓకే సారీ అని కింద తల ఉంచుతాడు, కానీ చెయ్యి అలా తీయదు, చెయ్యి అలాగే ఉంచుతుంది. అంటే చెప్తున్నా అనమాట ఏంటి వదిలేస్తున్నావు అని, అలాగా టైప్ ఆఫ్ ఇదంతా యాక్షన్స్ తో కన్వే అవుతున్నాయి. అఫ్కోర్స్ ఇది కామనే కదా అనుకోవచ్చు, కానీ ఈ మూవీలో ఇలాంటివి చాలా బోల్డ్ ఉంటాయి. మీకు ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తా, ఇదే హార్స్ సీన్ అంటే ఇదే హార్స్ బొమ్మతో త్రిష ఇంటర్వెల్ తర్వాత ఇంకా తన ఇంటికి వెళ్ళిపోతుంది కదా వాళ్ళ అన్నయ్యతో, వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా వీడు ఎప్పుడైతే తెలుసుకుంటాడో వాళ్ళ మదర్ వచ్చి ఇంకా టైం అయింది, ఇంకా మనం మాట ఇచ్చావు మనం ఇప్పుడు వెళ్ళిపోవాలి కదా అంటారు. అప్పుడు అక్కడ వాడు ఆ హార్స్ ని టైట్ గా పట్టుకుంటాడు, ఆ సరే అమ్మా అని టైట్ గా పట్టుకుంటాడు. అంటే ఏంటి, ఈడు హీఈస్ నాట్ లీవింగ్ హర్, హీ విల్ గో అండ్ ఏమంటారు ఫైండర్ అని. సో మీకు అక్కడ ఆ టైట్ గా పట్టుకునే అది మహా అయితే ఒక 3-4 seconds షార్ట్ అనుకుంటా, అది మనకు కన్వే చేసేసింది. సో ఇవన్నీ యాక్షన్ డ్రివెన్ అనిపించింది, చాలా బోల్డ్, ఇంకా ఇంకా చాలా ఉంటాయి, అసలు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. సపోజ్ ఈ సెకండ్ హాఫ్ లో సిద్ధార్థ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు, అన్నం పెడతారు, వీడికి ఏమో సరిగా నచ్చదు అలాగా తింటూ తింటూ ఉంటాడు. ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లో భోజనాలు పెడతారో అప్పుడు సిద్ధార్థ్ పర్ఫార్మెన్స్ చూస్తే అంటే ఆ ఎలాంటి లైఫ్ లో బతికేవాడు సడన్ గా ఇలాగ ఒక మీల్స్ రైస్ వచ్చేసరికి తను చాలా ఎంజాయ్ చేస్తాడు రైస్ తినడం అనేది. అది చూసినప్పుడు నాకు కూడా అబ్బా అమ్మయ్య మొత్తానికి తిన్నాడ్రా మంచిది అనే నాకు నాకు ఆ ఎమోషన్స్ వచ్చాయి అన్నమాట. సో ఇలాగా మాటలు లేకుండా ఏమీ లేకుండా సమ్టైమ్స్ ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో కానీ ఆ యాక్షన్ పర్ఫార్మెన్స్ తో కానీ మనకి ఎమోషన్స్ కన్వే అయిపోతూ ఉంటాయి. ఇలాంటివి సినిమాలో బోల్డ్ చాలా అంటే చాలా ఉన్నాయి. ఇది యాక్షన్ స్పీక్స్ గురించి.
యా, యాక్షన్ స్పీక్స్ లో నేను ఒకటి యాడ్ చేస్తా, చాలా ఉంటాయి కాకపోతే నాకు బాగా ఇష్టమైంది మాత్రమే యాడ్ చేస్తా. ఇంతకు ముందు నేను క్యారెక్టర్స్ ఆర్క్ గురించి మాట్లాడినప్పుడు సో అటు అన్నకి వాల్యూ ఇస్తుంది, ఇటు ప్రియుడికి భరోసా ఇస్తుంది, మెంటల్ గా మెంటల్ సపోర్ట్ ఇస్తుంది అని అది కన్వే చేయడానికి అద్భుతమైన సీన్ ఉంటుంది. అంటే ఇందాక విద్యుత్ చెప్పినట్టు ఆ గొడ్డు కారం కలుపుకొని తింటూ ఉంటారు కదా, తిన్నప్పుడు కారంతో మొత్తం నీళ్ళు అయిపోతాయి, గడ్డితో నాలుక తుడుచుకుందాం అనుకున్నప్పుడు త్రిష వచ్చి నీళ్ళు ఇస్తుంది, నీళ్ళు ఇచ్చిన తర్వాత వెంటనే కిస్ చేస్తుంది. అక్కడ అందరూ అబ్జర్వ్ చేసేది కిస్ మాత్రమే. కిస్ తర్వాత ఒక అద్భుతమైన సీన్ ఉంటుంది, ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ అబ్జర్వ్డ్, తన చీక్స్ తో సిద్ధార్థ చీక్స్ మీద ఉన్న టీయర్స్ ని తుడిచేస్తూ ఉంటది బోత్ సైడ్స్. ఫస్ట్ ఒక సైడ్ తుడిచేసి వెంటనే ఇంకో సైడ్ వచ్చేసి మళ్ళీ తన చీక్ ని సిద్ధార్థ చీక్ తో అంటించి టీయర్స్ క్లీన్ చేస్తుంది. ఆ ఒక్క సీన్ కి చాలు, నేను ఖర్చు పెట్టిన టికెట్ చాలు అని అనిపించింది. ఇలాంటివి ఈ సినిమాలో బోలెడు ఉంటాయి.
యా శ్రీకాంత్ అవును, అదే అనుకు చెప్దాం అనుకుని నేను మర్చిపోయాను. యా సో దట్ ఈస్ ఆల్ అబౌట్, ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి యాక్షన్ స్పీక్స్ గురించి. సో అది మూవింగ్ ఆన్, ఐ విల్ టాక్ అబౌట్ దిస్ ఎడిట్ టెక్నిక్ అని అనమాట. సో ఎడిట్ టేబుల్ గురించి మాట్లాడితే సినిమా మొత్తం మీకు చూసిన వెంటనే బయట సినిమా చూసి బయటకు వెళ్ళిన వెంటనే అబ్బాయి ఎంత హాయిగా ఉందిరా, ఎంత అదొక మీకు మంచి ఫీలింగ్ కలిగింది. ఎందుకు అంటే సినిమా మొత్తం చాలా స్మూత్ గా ఉంది. ఈ స్మూత్నెస్ తీసుకురావడానికి జనరల్ గా ఈ మధ్య కాలంలో చూస్తే ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటెన్స్ సీన్ ఏం తీసుకుందాం, ఫైటింగ్ సీన్ లాంటివి తీసుకుందాం, అక్కడ వెంటనే ఎడిట్ లో ఈ షార్ట్ కట్ చేద్దాం ఆ షార్ట్ కట్ చేద్దాం ఫట్ 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 అని కట్ పెడేస్తారు అన్నమాట. ఈ స్పెసిఫిక్ సినిమాలో కట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి, మీకు ఎక్కువ ఏం కనిపించు, అంటే సింగిల్ షాట్స్ చాలా ఉంటాయి అన్నమాట. ఎడిటర్ కేవి కృష్ణారెడ్డి గారు ఓపెనింగ్ క్రెడిట్ సాంగ్ చూస్తే తన జర్నీ చూపిస్తారు, చూస్తారు చిన్నప్పటి వాళ్ళ అన్నయ్య చెల్లి ఇద్దరు చిన్నప్పటి నుంచి పెద్దవడం ఎలా చూపించారన్నది. అది మీరు చూసినప్పుడు అరే చాలా క్యూట్గా ఉందిరా, చాలా స్మూత్గా వెళ్తుందిరా అనిపిస్తుంది కదా. అది ఎందుకు అంటే ఎక్కడ నార్మల్గా ఒక కట్స్ కట్గా పెట్టేద్దాం అనుకోలే, మొత్తం ఆ టైం పాస్ అవడానికి డిజాల్ లాంటివి టూల్స్, ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ టూల్స్ ఇలాంటివి వాడి ఆ ఓపెనింగ్ క్రెడిట్ సాంగ్స్ మొత్తం అంత నీట్ గా పట్టుకెళ్లారు అనమాట. అక్కడ ఇది జస్ట్ ఒక సాంగ్ మాత్రమే. వేరే ఇంటెన్స్ సీన్ తీసుకుందాం, ఇంటర్వెల్ సీన్ తీసుకుందాం, ఇంటర్వెల్ సీన్ లో శ్రీహరి వస్తాడు మొత్తం బేబర్సన్ చేస్తాడు, అక్కడ అంత సిచ్యువేషన్ మొత్తం ఒక రకంగా అయిపోతూ ఉంటది. అక్కడ మీరు చూస్తే పర్ఫార్మెన్స్, ఆ పర్ఫార్మెన్స్ దగ్గర కట్స్ పడతాయి. లైక్ అరే ఇక్కడ ఈ డైలాగ్ పడింది కదా ఇక్కడ కట్ చేద్దాం అనేది కాదు, పర్ఫార్మెన్స్ అయి శ్రీహరి వచ్చి వెంటనే కోపంతో చేయలేపడం ఇవన్నీ అరే జనరల్ గా అయితే అరే ఇక డైలాగ్ పడింది కదా ఈ డైలాగ్ కట్ చేద్దాం, ఇంకో డైలాగ్ వచ్చినప్పుడు ఇంకో దగ్గర పెట్టేద్దాం అని అలాగే ఇంటెన్షన్ చూసుకుంటారు. ఇక్కడ అలా ఏం చేయలేదు. ఆ సీన్స్ ని ఆ షార్ట్స్ ని కానీ ఆ సీన్ లో షార్ట్లు చాలా స్మూత్ గా ఉంటాయి, యాక్షన్ డ్రివెన్ అనమాట. అంటే శ్రీహరి యాక్షన్ తర్వాత అది ఎలా చూపిస్తారు, ఇందులో ఏం చేస్తారంటే స్లో మోషన్ ని డిలే అంటారన్నమాట. అంటే కొంచెం స్లో మోషన్ కాదు కానీ అలా డిలేగా యాక్షన్స్ వస్తూ ఉంటాయి. అది పర్ఫెక్ట్ కన్వే అయింది అనమాట, ఒక ఎమోషన్స్ ని అలా పట్టుకొచ్చింది. జనరల్ గా బయట వేరే సినిమాల్లో చూస్తే ఏదో ఏముందిరా ఇక్కడ ఇది కదా పెట్టేద్దాం, ఇక్కడ కట్ పెట్టుకుందాం అక్కడ కట్ పెట్టుకుందాం సరిపోతుంది రెండు అటాచ్ చేసేద్దాం అది ఇది అనుకుంటారు. ఇక్కడ పర్ఫార్మెన్స్ చూసి అరే శ్రీహరి ఇలా చేశారు అంటే ఇక్కడ ఇంకొంచెం పెట్టాలి ఫోకస్ పెట్టాలి అని నాకు తెలిసి బోత్ డైరెక్టర్ అండ్ ఎడిటర్ హ్యాస్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్ అనమాట. అంటే మరి వాళ్ళిద్దరి కాంబో మరి అలా ఉందేమో. మరి జనరల్ గా ఇలాంటి ఇప్పుడు వచ్చే సినిమాలు వర్కౌట్ అవ్వవు, ఎందుకంటే చూస్తారీ పడాలి పెద్దగా ఏదో పడాలి ఇక్కడ కోపంగా అవుతున్నాయి పెద్ద హ్యావాక్ అవుతుంది ఏదో పెట్టాలనుకుంటారు. కానీ ఆ టైంలో ఇంత స్మూత్ గా పట్టుకెళ్లారంటే నిజంగానే హ్యాట్స్ ఆఫ్ అనమాట. మెయిన్ థింగ్ ఏంటంటే డైరెక్షన్ అనమాట. ఆ షార్ట్స్ అనేవి ఎడిట్ ద్వారా కాకుండా ఇక్కడ ఇలాంటి ఎమోషన్స్ కి ఇలాంటి మూమెంట్ పెట్టుకోవాలని ఫిక్స్ అయ్యి ఎడిటేబుల్ కి వచ్చేసరికి ఇంకా ఎడిటర్ కి చాలా ఈజీ అయిపోయింది. అంటే ఆల్రెడీ సగం పని డైరెక్టర్ చేసేసాడు, ఇంకా ఎడిటర్ కి ఈజీ అయిపోయింది అక్కడ ఇంకేం పెట్టాల్సిన అవసరం లేదు, అంత ఈజీగా పట్టుకెళ్ళిపోయారనమాట. సో డెబ్యూ మూవీ అయినా ప్రభుదేవ్ అయితే చాలా బాగా చేశారనమాట డైరెక్షన్ కూడా. సో అలాగే ఎడిటేబుల్ లో నాకు తెలుసు అంటే నేను చూసిన ప్రకారం చాలా ఈజీగా అయిపోయింది, చాలా నీట్ గా అయిపోయింది, మంచి ఎమోషన్స్ కన్వే అయిపోయాయి. అది ఎడిట్ మొత్తం.
యా నాకు ఎడిట్ ప్యాటర్న్ పరంగా చూస్తే నాకు ఒకటే అనిపించేది ఏంటంటే వాళ్ళు టెక్నికల్ గా నాకు ఎక్కువ కట్లు పడుతున్నాయా మంచి ట్రాన్సిషన్స్ పడుతున్నాయా అని చూసుకోకుండా నాకు నేను అనుకున్న ఎమోషన్తో డ్రైవ్ అవుతుందా, ఎమోషనల్ గా ఈ సీన్ డ్రైవ్ అవుతుందా, ఎమోషనల్ గా ఈ సీన్ నుంచి ఇంకో సీన్ కి కట్ అయిందా, ఇలాంటివన్నీ బాగా కేర్ తీసుకోవడం వల్లనే మనం ఆ మూవీలో నుంచి బయటకు రాకుండా జరిగింది అనేది నేను నమ్ముతా. అందుకే ప్రభుదేవ ఈ సినిమా డెబ్యూటెంట్ అంటే నాకు ఇప్పటికీ నమ్మలేను. 15 ఏళ్ళ ఈ సినిమా వచ్చి నేను ఇప్పటికీ నమ్మబుద్ది కాదు, ఏంటి ప్రభుదేవ డెబ్యూ ఆ సినిమా అని ఇప్పటికీ 100 సార్లు అనుకుంటా నేను.
బట్ వన్ మోర్ థింగ్, ఇది చాలా ఇంపార్టెంట్, ఎవరైనా గమనించాలో తెలియదు, నేను చూసినప్పుడు అయితే నాకు మైండ్ బ్లో అయిపోయింది. త్రిషాను అండ్ సంతోష్ వాళ్ళ మదర్ ఇద్దరికి స్టార్టింగ్ లో ఒక సీన్ ఉంటది, మళ్ళీ ఇంటర్వెల్ లో ఒక సీన్ ఉంటది, ఇంకెక్కడ పెద్ద గేమ్ ముచ్చట్లు కానీ ఏమి ఉండవు. మళ్ళీ క్లైమాక్స్ లో వాళ్ళ మదర్ వస్తారు, త్రిషాను చూస్తారు, అంతే. ఇంకంతకన్నా ఇంకేమి ఉండదు. వీళ్ళు ఫస్ట్ 2 సీన్స్ గురించి చెప్తా. ఫస్ట్ సీన్ ఏంటి, కిచెన్ లో వస్తారు. సెకండ్ సీన్ ఏంటి, ఇంటర్వెల్ లో. అప్పుడు ఇంటర్వెల్ లో తిన వచ్చి ఏంటమ్మా ఏం చేస్తున్నావు అంటే టీ కావాలా అని అడుగుతుంది. సో ఈ 2 సీన్స్ గురించి చెప్తా. ఫస్ట్ సీన్ లో కిచెన్ లో ఉంటది, అక్కడ వాళ్ళు బామ్మ టీ చేస్తూ ఉంటది, వచ్చి అమ్మ వెళ్ళి షుగర్ పట్టుకురామా అంటారు. ఇది షుగర్ వచ్చి షుగర్ వేస్తుంది అనమాట ఆ టీలో. ఫస్ట్ సీన్ అంటే వేయదు, షుగర్ డబ్బా పట్టుకొచ్చి వస్తుంది. సెకండ్ సీన్ మళ్ళీ ఇంటర్వెల్ లో, ఇక్కడ మళ్ళీ టీ ఉంటది, షుగర్ వేస్తూ ఉంటది, సంతోష్ వాళ్ళ మదర్ వస్తారు, ఏంటమ్మా ఏం చేస్తున్నా అంటే ఆంటీ టీ కావాలా ఆంటీ అంటారు. 2 దగ్గర షుగర్ ఆ టీ రెండు ఉంటాయి, 2 సీన్స్ లోను ప్లాన్ చేశారా? నాకు ఇంకా డౌట్ ఏంటి, ప్రభుదేవ ఫస్ట్ సినిమా ఇన్నేలా పెట్టేశారా అని. సో అది నాకైతే మైండ్ బ్లో అయిపోయింది.
యా సో ఫైనల్ గా నేను పాటలు సాహిత్యం గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. ఈ సినిమాలో ఫస్ట్ నేను హ్యాట్స్ ఆఫ్ చెప్దాం అనుకుంటుంది మాత్రం దేవిశ్రీ ప్రసాద్ కి. దేవిశ్రీ ప్రసాద్ కి ఎందుకు అంటే హీఈస్ ఎ యంగ్ చాప్ బై దట్ టైమ్. అప్పటికి నాకు తెలిసి ఆడ్ గా 10 సినిమాలు కూడా చేయలేదు. సో ఒక మంచి ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమా, పరచూర్ బ్రదర్స్ లాంటి రైటర్స్, సిరివేనల్ సీతారామ శాస్త్రి గారి రిజిసిస్ట్, ఎంఎస్ రాజు మంచి బ్రాండ్ ఉన్న ప్రొడక్షన్ హౌస్. ఇప్పుడు దిల్ రాజు సినిమాలు ఫ్యామిలీ సినిమాలు అని ఎట్లా అనుకుంటున్నామో అప్పట్లో ఎంఎస్ రాజుకు అంత బ్రాండ్ ఉండే. ఈ బ్రాండ్ మధ్యలో కూడా అద్భుతమైన అవుట్పుట్ ఇచ్చి దానికి తోడు ప్రభుదేవ క్రియేట్ చేసిన సిచ్యువేషన్స్, సాంగ్ కట్ అవ్వడానికి ప్రభుదేవ క్రియేట్ చేసిన సిచ్యువేషన్, రైటర్ క్రియేట్ చేసిన సిచ్యువేషన్ నాకు తెలీదు, మనకు అవన్నీ బయటకు రావు. బట్ సాంగ్ క్రియేట్ చేసిన సిచ్యువేషన్స్ ఎంత అద్భుతంగా ఉంటాయంటే, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగానే ఫస్ట్ సాంగ్ పడుతుంది. ఫస్ట్ సాంగ్ చంద్రులో ఉండే కుందేలు అని 2 డిఫరెంట్ వరల్డ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ 2 డిఫరెంట్ వరల్డ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే విధానము నాకు మైండ్ బ్లోయింగ్. సిరివేనల గారి గురించి మాట్లాడడానికి ఏంటంటే, ఇక్కడ వాళ్ళకి జరిగే ఫ్యూచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన లిరిక్స్ రాస్తారనమాట. అంటే చంద్రులో ఉండే కుందేలు కిందికి వచ్చిందా, కిందికి వచ్చి నీలా మారిందా, తర్వాత ఇంకో లైన్ లో ఏం చెప్తారంటే నువ్వెళ్ళే దారే మారిందా, నీ వల్లే తీరే మారి ఏరై పారిందా నేలంతా, అంటే నువ్వల్ల సాగే నా వల్ల తూగే నీవెంట అన్నప్పుడు, ఇట్ ఈస్ డిస్కసింగ్ అబౌట్ 2 క్యారెక్టర్స్. అంటే నీ క్యారెక్టర్ మారిందా లేకపోతే నీ వల్లే అతను తీరు మారిందా అనేది నెక్స్ట్ లెవెల్ చెప్తారనమాట. దాని తర్వాత కూనలమ్మ జానపదం పల్లె దాటి వచ్చిందా, జావలీల జానతనం బాట చూపగా. అంటే ఇక్కడ జానపదం అనేది ఒక టైప్ ఆఫ్ సాంగ్, జావలి అనేది కూడా టైప్ ఆఫ్ సాంగ్. జానపదం అనేది ఊర్లో పాడే పాటలు, జావలీలు అంటే జాతరలో ప్లే చేసే పాటలు అనమాట. సో ఇక్కడ జాతర అంటే కైండ్ ఆఫ్ పెళ్లి, వీళ్ళు పెళ్లికి వెళ్తున్నారు అనమాట. సో జానపదం అంటే తను ఊర్లో ఉన్నది. సో కూనలమ్మ జానపదం పల్లె దాటి వచ్చిందా, జావలీల జానతనం బాట చూపగా. సో ఇది అద్భుతం అసలు, ఇలాంటి విన్నప్పుడల్లా నాకు కొత్త కొత్తగా అనిపిస్తుంటది, ఎన్నిసార్లు విన్నా నాకు కొత్త కొత్తగా వస్తుంటది. దాని తర్వాత సిద్ధార్థ క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఆకతాయి సందడిగా ఆగలేని తొందరగా సాగుతున్న ఈ పయనం ఎంతవరకు, రేపు వైపు ముందడుగా లేకపోతే లేనిపోని దుందురుగా, అంటే అతను ఎంజాయ్ చేస్తున్న విధానము రేపు వైపు ముందడుగా లేకపోతే ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఇన్ దిస్ ఏజా అని అడిగి, రేగుతున్న ఈ వేగం ఎందుకొరకు, ఈ ఆ స్పీడ్ ఎందుకు, అంటే అమ్మాయిలతో మెదిలే స్పీడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, రేగుతున్న ఈ వేదం ఎందుకు రకో అని క్వశ్చన్ మార్క్ పెట్టేసి, అప్పుడు త్రిష ఫుటేజ్ సిద్ధార్థ ఫుటేజ్ ప్యారలల్ గా చూపిస్తూ, మట్టికి మబ్బుకి ఈ వేళ దూరం ఎంత అంటే లెక్కలే మాయమైపోతాయి, రెంటిని ఒకటి చేసే తీరేదంటే దిక్కులే తత్తర పడిపోవా అని అంటాడనమాట. అంటే వీళ్ళిద్దరిని కలపడం అసంభవము, మబ్బుని మట్టిని కలపలేము అని చెప్పి అక్కడ కంక్లూడ్ చేసేస్తాడనమాట ఆ సాంగ్. సో ఈ సాంగ్ నేను ఇన్న ప్రతిసారి నాకు కొత్తగా అనిపిస్తుంటది, ఈ పదాలు అర్థం చేసుకున్నప్పుడల్లా. సో నెక్స్ట్ వచ్చేసి సంథింగ్ సంథింగ్ సాంగ్ ఉంటది అన్నమాట. సంథింగ్ సంథింగ్ సాంగ్ లో హీరో హీరోయిన్ ని ఫ్లాట్ అయ్యి తన కోసము నువ్వు నా గురించి ఏదో ఫీల్ అవుతున్నావు యు టెల్ మీ అని పాడే పాట. అందులో ఒక అద్భుతమైన లైన్ ఏంటంటే, చిలిపి చిటిక తలుపు తడితే నిద్రపోకేలా, అంటే చిటిక తడితేనే నువ్వు నిద్ర నుంచి బయటకు వస్తున్నావు అంటే యు ఆర్ నాట్ స్లీపింగ్ యు ఆర్ ఐ మీన్ హైడింగ్ బిహైండ్ సమ్ మసకతెర. మసకతెర ఇస్ ట్రాన్స్పర్ ఒక చిన్న ట్రాన్స్పరెంట్ లేయర్ కైండ్ ఆఫ్ ఉంది, దాని చాటున దాక్కున్నావు అని హీరో అడుగుతాడు అనమాట. సో అదొకటి బాగా అనిపించింది. అండ్ ఈ రెండింటికి డిఫరెన్స్ చూస్తే సంథింగ్ సంథింగ్ సాంగ్ లో ఇంగ్లీష్ పదాలు, తెలుగు పదాలు, హిందీ పదాలు ట్యూన్కి తగ్గట్టు. అసలు సిరివెన్నెల సీతారామ శాస్త్రి పెన్నుకి ఏజ్ అనేది రాదా అనిపిస్తుంది ఇలాంటి పదాలు విన్నప్పుడు, నాకు ఇలాంటి పాటలు విన్నప్పుడు. నెక్స్ట్ విదిత్ ఇందాక రేజ్ చేసిన టాపిక్ యాక్షన్ స్పీక్స్ లో చెయ్యి పెట్టుకొని చెయ్యి పట్టుకో అన్నప్పుడు అప్పుడు నిలవద్దము నిన్ను ఎప్పుడైనా పాట స్టార్ట్ అవుతుంది. అందులో అద్భుతమైన లిరిక్ ఏంటంటే, ప్రతి అడుగు తనకు తానే సాగింది నీ వైపు, నా మాట వినంటూ నేనాపలేనంతగా అన్నప్పుడు అమ్మాయి లిరిక్ ఏమో స్టార్ట్ అవుతుందంటే, భయపడకు అది నిజమే వస్తుంది ఈ మార్పు, నీ కోతి చిందుల్ని నాట్యాలుగా మార్చగా నీ యాక్షన్ కి ఒక ఆర్గనైజ్ ఒక సిస్టమేటిక్ ఒక ఆర్గనైజింగ్ రాబోతుంది, దట్స్ కాల్డ్ లవ్ అని అంటే, అప్పుడు అబ్బాయి లిరిక్ ఏమొస్తుందంటే, నన్నింతగా మార్చేందుకు నీకెవరు ఇచ్చారో హక్కు అని అబ్బాయి లిరిక్ వస్తే, నీ ప్రేమనే ప్రశ్నించుకో ఆనింద నాకెందుకు అని అమ్మాయి అంటది అనమాట. సో ఈ టైప్ ఆఫ్ కాన్వర్జేషనల్ లిరిక్ రైటింగ్ మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఇట్లా చిటికెలు చిటికెలు రాసేస్తారు. సో ఇదొకటి అద్భుతం. దాని తర్వాత నెక్స్ట్ సాంగ్ వచ్చేసి ది బెస్ట్ సాంగ్, కానీ అండర్ రేటెడ్ అనిపిస్తుంది నాకు, పారిపోకే పిట్ట. ఈ పాట స్టార్ట్ అవ్వడానికి ముందు ఏమవుతుందంటే, వాడు దుబాయ్ ఫ్లైట్ ఎక్కుతానని దుబాయ్ వరకు వచ్చి లండన్ ఫ్లైట్ ఎక్కకుండా తప్పించాడు అని వాళ్ళ మమ్మ అన్నప్పుడు ప్రకాష్ షాక్ అయ్యి ఎందుకు అని అంటే, ప్రేమ అని అంటది వాళ్ళ మమ్మీ. ప్రేమ అని ప్రకాష్ షాక్ అవుతాడు. కట్ చేస్తే ప్రభుదేవాతో పాట ఓపెన్ అవుతుంది. ఆ పాట మీనింగ్ ఏంటంటే, ప్రేమను ప్రశ్నిస్తుంటారు అనమాట, ప్రేమతో వీళ్ళు కొట్లాడుతుంటారు అనమాట, ప్రేమ ఎందుకు ఇట్లా చేస్తున్నావు ప్రేమ అని. అందులో ఒక అద్భుతమైన థింగ్ ఏంటంటే, ప్రకృతిని ఒక థర్డ్ పర్సన్ లా వాడుకుంటారు, ప్రకృతిని థర్డ్ పర్సన్ లా వాడుకొని ప్రేమని ప్రియురాలతో మాట్లాడుతూ ఉంటారు అనమాట. సో ఇక్కడ తన అందలుగా తొడిగా నా చిందరవందర సరదా ఆడిస్తుందా లేదా సందడిగా రోజంతా అంటే, ఇంతకుముందు పాటలో నీ కోతి చేష్టల్నే నాట్యాలుగా మార్చేందుకు అని ఉంటది. ఈ పాటలు ఏంటంటే, తన చిందరవందర సరదా తన అందలుగా తొడిగా అంటే, అందలు అంటే నథింగ్ బట్ ఒక బ్యాంగిల్ ఆర్ యాంకిల్ కైండ్ ఆఫ్ అనమాట. సో అది తనకు ఒక ఆర్నమెంట్ లాగా ఇచ్చిన నా సందడిని ఆడిస్తుందా లేదా సందడిగా రోజంటా అంటే, జనరల్ గా మనం యాంకిలో బ్యాంగిలో వేసుకున్నప్పుడు మనం ఆడిస్తుంటాం కదా, సందడిగా ఆడిస్తుందా అంటే తన గురించి నా గురించి తలుచుకుంటుందా లేదా అని హీఈస్ ఆస్కింగ్. సో దాని తర్వాత ఏమంటాడంటే, ఆ గుండెల గూటికి ముందే కబురియవే చిలకమ్మ, నీవాడు వస్తాడే ప్రేమ అని త్వరగా వెళ్ళి నువ్విన్న కథలన్నీ చెప్పమ్మ కాకమ్మ అంటాడు. అంటే చిలకమ్మ కాకి, చిలకని కాకిని థర్డ్ పర్సన్ లా వాడుకొని, యు పాస్ దిస్ మెసేజ్ టు హర్, నేను వస్తున్నాను నీవాడు వస్తాడే ప్రేమ అని త్వరగా వెళ్ళి నువ్విన్న కథలన్నీ చెప్పమ్మ కాకమ్మ అని అంటాడు. సో అది అద్భుతం. నెక్స్ట్ దాని తర్వాత చరణంలో ఇంకోటి ఏమంటాడంటే, ఆకలి కనిపించింది నిన్నెంతో నిందించింది అన్నం పెట్టని పోవే కసిరేసావంది అంటే, ప్రేమ అనేది తనను ఇలాంటి ఇవన్నీ చేసింది అనమాట, ప్రియసి కాదు చేసింది, ప్రేమ అనేది ఇవన్నీ చేసింది అంటే నిద్ర లేకుండా అయింది ఆకలి వేసింది, సో అది తన వద్దకు రావద్దు అంటూ తరిమేశావంటుంది అని ప్రేమ గురించి బాధపడుతున్నాడు. అప్పుడు వెంటనే ప్రభుదేవా ట్యూన్ ఎత్తుకొని ఏమంటాడంటే, ఏం గారం చేశావే ప్రేమ, నువ్వు అడిగింది ఇవ్వని వాళ్ళంటూ ఎవరున్నారమ్మా, ఈ సంగతి నీకు తెలుసమ్మా, నీ పంతం ముందు ఏనాడు ఏ ఘనుడు నిలిచాడో చెప్పమ్మా అని ప్రేమను అడుగుతుంటాడు ప్రభుదేవా. అద్భుతం అసలు, నీ పంతం ముందు ఏనాడు ఏ ఘనుడు నిలిచాడో చెప్పమ్మా, నువ్వు అడిగిందన్నీ తీసుకుంటావు కదా, అందుకేదా ఈ కుర్రాడు ఎక్కడి నుంచో ఈ అమ్మాయి కోసం వస్తున్నాడు అని అంటాడు. సో ఈ పాట చాలా అండర్ రేటెడ్ అనిపిస్తుంది నాకు. సో ఈ పాట సిచ్యువేషన్ కానీ పాటలో ఉన్న మీనింగ్ కానీ చాలా అద్భుతం. సో నేను అన్ని బ్రీఫ్గా చెప్పుకుంటూ వెళ్తున్నా, లైన్ టు లైన్ చెప్తే టైం సరిపోదు అండ్ నేను కొంచెం ఎమోషనల్ అయిపోతాను అనమాట. సో నెక్స్ట్ గల్గల్ సాంగ్, ఈ గల్గల్ సాంగ్ గురించి లాస్ట్లో మాట్లాడతా. దాని తర్వాత మనకు వచ్చే సాంగ్, లాస్ట్ సాంగ్ ఆఫ్ ద ఫిలిం, పందెం గెలిచినప్పుడు హ్యాపీనెస్ తో నేను పందెం కూడా గెలుచుకున్నా, ఇప్పుడు నీతో పెళ్లి చేసుకోవడానికి నేను అన్ని విధాల అర్హున్నే అని చెప్పి సిరి అని పరిగెత్తుకుంటూ వెళ్ళినప్పుడు ఈ పాట స్టార్ట్ అవుతుంది. శివశివమూర్తి గణనాథ, శివుని కుమారుడవు గణనాథ, చల్ సిరికి హరికి మను అంట. అంటే ఒక లక్ష్మీదేవికి విష్ణువుకి పెళ్లి అవుతుంది, ఫస్ట్ ఏది చేసినా మనం గణనాథుడికి పూజిస్తాం, గణనాథ రండి అని చెప్పి పెళ్లి గురించి మాట్లాడే టాపిక్ అన్నమాట. అందులో లైన్స్ కొన్ని బాగుంటాయి అన్నమాట. పన్నీటి చినుకో పసిడి పంట జిలుగో, కాలిమెట్టగా తాలిబొట్టుగా చింత చీరనిదిగో, మందార తునకో పదం లేని తెలుగో, మొలక నవ్వుగా మూగమువ్వగా గుండె తాకనిదిగో, హే ఎదురై రాణి మేనాలు చెవులో పడని మేళాలు. అంటే దే ఆర్ వెరీ యాంగ్జైటెడ్ అబౌట్ దేర్ మ్యారేజ్, సో దాని గురించి తలుచుకుంటూ పాడే పాట అన్నమాట. సో ఇట్లా ప్రతి పాటలో సాహిత్యాన్ని ఇంకొక ఎత్తుకు తీసుకుపోయిన పాటలు అన్నమాట సిరివెన్నెల గారి రచనలు. సో నెక్స్ట్ ఫైనల్ గా నేను మాట్లాడదాం అనుకున్న గల్గల్ సాంగ్. గల్గల్ సాంగ్ నాకు బీభత్సమైన ఇష్టం, నేను రెగ్యులర్ గా వినే పాట ఇది, నాకు మోటివేషనల్ బూస్టర్ ఈ పాట. ఈ పాటకు నంది వచ్చింది సార్కి, ఇది నంది కాదు ఇంకేదైనా వాడు రాయాలి రావాలి సాహిత్యంలో. సో ఈ పాట గొప్పతనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సో బాలుగారు మన మధ్యలో లేరు, బాలుగారు వాయిస్, ఈ సాహిత్యము, ఇవన్నీ కలిపి పాటను ఎక్కడికో తీసుకెళ్ళిపోయినాయి. సో ఈ పాట సిచ్యువేషన్ వచ్చేసరికి ప్రకాష్ రాజ్ వచ్చేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఇలాంటి డెసిషన్ తీసుకోకు, మా చెల్లెలు కోపడుతుంది అది ఇది అని చెప్పి తనకేళ్ళ బరిని ఇంకా జయప్రకాష్ డిమోటివేట్ చేస్తుంటాడు. నాకు తెలుసులే నేను ఎట్లా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు అన్న అని ప్రకాష్ రాజ్ ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతాడు. ఏంట్రా మీ వాడు ఇట్లా చేస్తున్నాడు అని జయప్రకాష్ అడగానే, టెన్షన్ పడకు వాడి పందెం గెలవాలి కదా, వాడు ఖచ్చితంగా పందెం ఓడిపోతాడు అనగానే చేతిలో గటపారతో భూమిని తవ్వడానికి ఫోర్స్ఫుల్ గా భూమిని తవ్వుతాడు అనమాట. ఆ సౌండ్ ఎఫెక్ట్ తో పాట కట్ అయ్యి గల్గల్ గల్గల్ అని స్టార్ట్ అవుతుంది. ఈ పాటలో ప్రేమ అంటే ఏంటో, ఎంత గొప్పతనం ఉందో అని చెప్తాడు అనమాట. సో ఇక్కడ ఇంటర్లింకింగ్ చూసుకుంటే, సో ఫస్ట్ ప్యాటర్న్ ఉంటది అనమాట. సో ఈ టూ వరల్డ్స్ కలవబోతున్నాయి. సో ఒక వరల్డ్ వచ్చి ఒక వరల్డ్ ని నీ వరల్డ్ లోపల చేంజెస్ అవుతున్నాయి అని చెప్పి సంథింగ్ సంథింగ్ ద్వారా పాట ద్వారా చెప్తారు. తర్వాత థర్డ్ పాటలో నిలువద్దాం నిన్ను ఎప్పుడైనా లో దెర్ ఆర్ ఫ్యూ చేంజెస్ ఇన్ బోత్ ఆఫ్ అస్ అని ఇద్దరిని ఒకరినొకరు క్వశ్చన్ చేసుకుంటుంటారు. నెక్స్ట్ వచ్చేసి విడిపోతారు వాళ్ళు. విడిపోయిన తర్వాత వచ్చే పాట పారిపోకపిట్ట. పారిపోకపిట్టల దే విల్ క్వశ్చన్ లవ్ అనమాట. అంటే అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ ఉండదు, అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూలో దే ఆర్ క్వశ్చనింగ్ ద లవ్, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఎందుకు ఇట్లా విడదీస్తున్నావు అని. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫైనల్ ఇంకా పీక్ పాయింట్ ఇది, ప్రేమ విలువ చెప్పే పాట ఇది. సో ఇందులో నాకు చాలా ఇష్టమైన లైన్స్ ఏంటంటే, ఆకాశం తాకేలా వడగాలే ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమ అంటే. సో వర్షం పడడానికి ఆకాశానికి వడగాలి రూపంలో ఒక ఆహ్వానం పంపిస్తుంది అనమాట. ఏది భూమి ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమ అంటే. వర్షం పడి ప్రేమ రూపంలో రిప్లై ఇస్తుంది అనమాట ఇది ఆకాశం భూమికి ఉన్న రిలేషన్షిప్ అని. అదొక్కటి అద్భుతం. అయితే దాహంలో మునిగిన చివురికి చల్లని తన చేయి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమ అంటే. అంటే ఒక చిగురికి నీళ్లు పడితే తప్ప అది మొలకెత్తదు. సో స్నేహంతోని ఒక మేఘం చినికిచ్చినప్పుడు అది మొలకవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ లవ్ అని చెప్తాడు అనమాట. అంటే ఇప్పుడు ఇంకో నెక్స్ట్ లైన్ ఉంటుంది, అద్భుతం ఇది అద్భుతం అసలు. మేఘంలో నిద్రపోయిన రంగులన్నీ రప్పించి మాగాని ముంగిట పెట్టే ముగ్గే ప్రేమ అంటే. అంటే మేఘంలో రంగులు ఇస్ నథింగ్ బట్ రెయిన్బో. రెయిన్బో ఎప్పుడు వస్తుంది, వర్షం పడ్డప్పుడు వస్తుంది. మేఘంలో నిద్రపోయిన రంగులన్నీ రప్పించి మాగాని ముంగిట పెట్టే ముగ్గే ప్రేమ అంటే. మాగాని అంటే వెట్ ల్యాండ్, ముంగిట పెట్టే ముగ్గే ప్రేమ అంటే. ఇక్కడ ముగ్గుతో ఎందుకు పోల్చిందంటే, చినుకులు పడ్డప్పుడు చుక్కలు చుక్కల్లాగా పడుతుంటాయి, ఆ చుక్కలను ముగ్గుతో పోలుస్తుంటాడు అనమాట. ఆ చుక్కలనే ప్రేమ అని అంటారు అని చెప్తాడు అనమాట. సో ఇది పల్లవిలో డిస్కస్ చేసి నెక్స్ట్ చరణంలో ఏం డిస్కస్ చేస్తాడంటే, ప్రాణం ఎప్పుడు మొదలైందో తెలపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా అంటాడు. ప్రాణం ఎప్పుడు పుట్టింది ఎవరికి తెలియదు. నెక్స్ట్ ఏమంటాడంటే, ప్రణయం ఎవరి హృదయంలో ఎప్పుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా. అంటే ప్రేమ అనేది ఫస్ట్ ఎవరి మైండ్ లో నుంచి పుట్టిందో ఎవరికేం తెలుసు, తెలియదు అని అంటాడు. అన్న తర్వాత అది చరిత్రలు సైతం చదవని వైనం, కవితలు సైతం పలకని భావం, సరిగమలు ఎరుగని మధురిమ ప్రేమ అంటే. అంటే ఇండైరెక్ట్ గా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చేతులు దులిపేసుకుంటున్నారు అనమాట. ఇది నేను ఎంత రాసినా కూడా ప్రేమ అంటే ఇది అని గొప్పగా నేను రాయలేను అని, అంటే అది చరితలు సైతం చదవను అయినా కవితలు సైతం పలకని భావం సరిగమలు ఎరుగని మధురిమ ప్రేమ అంటే అది నెక్స్ట్ లెవెల్. అయితే నెక్స్ట్ దరిదాటి ఊరుకలు వేసే ఏనదికైనా తెలిసిందా తనలో ఈ ఊరోడి పెంచిన తొలిచినకి ఏదంటే, అంటే ఒక నది ఉరకలేస్తూ పరిగెడుతూ ఉంటది. సో ఆ ఉరకల కారణమైన ఫస్ట్ చినుకు ఆ నదికి తెలుసా? తెలీదు. సిరిపైరే ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలుపు ఏదంటే, అంటే ఒక చేను పెద్దగా అయిపోయి ఆ వరి పంట ఉన్నప్పుడు తనకు తెలుసా తన మొదటి విత్తనము మొదటి చినుకు ఏది పడింది తను వెళ్ళడానికి అది ఎదగడానికి అనేది తనకు తెలియదు. సో ప్రేమ కూడా అంతే, ఎక్కడ మొదలైందో ఎప్పుడు పుట్టిందో ఎలా పుట్టిందో ఎవరికి తెలియదు అని అంటాడు. నెక్స్ట్ ఏమంటాడంటే ఇంకా ఇది చరణం 2లో ఇంకో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లిపోతాడు అనమాట ప్రేమ విలువని. మండే కొలిమి నడికందే తెలియందే ఇది మన్ను కాదు స్వర్ణం అంటూ చూపాలంటే, అంటే గోల్డ్ అనేది హీట్లో మంటలో సమ్ డిగ్రీస్ వరకు కాలిస్తే ఒక రాయిని గోల్డ్ వస్తుంది అనమాట, రాయినో మట్టిని. సో నువ్వు అదంతా కాలిస్తే తప్పది గోల్డ్ అని ఎవడు నమ్మడు, మట్టి అనుకుంటారు. పండే పొలం కూడా అంతే, నువ్వు పోటుగా భూమిని పొడిస్తే తప్ప దానికి వచ్చే ఆ పంట విలువ తెలుస్తుంది. అంటే పండే పొలము చెబుతుంది పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలు అంటే, ఆ మే ఆ పోటుగా పొడిసిన నేల చేసి ఆ మేలు అనేది పండే పొలం చెబుతుంది. తర్వాత తను అంతా విరబూసే గాయాలే వరమాలై దరిచేరే ప్రియురాలే గెలుపంటే, అంటే గెలుపంటే నథింగ్, నువ్వు చాలా కష్టపడి ఒళ్ళు హూనం అయ్యుకుంటే తప్ప నీ దగ్గరికి రాదు. సో వరమాల అంటే ఇట్స్ నథింగ్ బట్ దండ, గాయాలు, గాయాలే వరమాలే అంటే నీ బాడీ మొత్తం హూనం అయిపోయి ఒక గాయాలు గాయాల దండ నీ మెడలో ఉంటే అప్పుడు వస్తుందంట ప్రియురాల్లాగా గెలుపు అనేది. సో తర్వాత లాస్ట్ లో 2 లైన్స్ ఉంటాయి, ఆ 2 లైన్స్ తో నేను ముగించేస్తా. ఆ 2 లైన్స్ మై ఎవరి ఫేవరెట్ అనమాట. జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోదా. ఈ నాట్యం గురించి నిలువద్దని నేను ఎప్పుడైనా పాటల గురించి మాట్లాడతాడు, అంటే నీ కోతి చేష్టల్ని నాట్యాలుగా మారుస్తున్నాయి. సో జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోదా, అంటే నీతో ఒక తోడుండి నువ్వు చేసే ప్రతిదీ యాక్సెప్ట్ చేసినప్పుడు ఆ తడబాట్లు కూడా అందమైన నాట్యంలాగా కనిపిస్తూ ఉంటుంది. నడకల్లో తడబాటు కూడా యు విల్ ఫీల్ లైక్ ఇట్స్ ఎ డాన్స్. సో అది ప్రేమ యాక్సెప్టెన్స్ అని. నెక్స్ట్ ఏంటంటే రేయంతా నీ తలుపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆక్రాంతే నువ్వెతికే సంక్రాంతి ఎదురవదా, అంటే రేయంతా నీ తలుపులతో ఎర్రబడే కన్నులు, రాత్రంతా నువ్వు ఒకరిని తలుచుకుంటూ నిద్రపోలేదు, తలుచుకుంటూ నిద్రపోలేదు అప్పుడు కన్నులు అనేది ఎర్రబడతాయి. ఆ ఎర్రదరం నుంచి వచ్చే లైటే సంక్రాంతి. సంక్రాంతి ఇస్ నథింగ్ బట్ పంట చేతికొచ్చే ఫెస్టివల్. సో అదే కదా ఫెస్టివల్, నీకోసం ఒకరు రాత్రంతా నిద్రపోకుండా తలుచుకుంటున్నారంటే ఆ కాంతే నువ్వెతికే సంక్రాంతి, అదే నువ్వెతికే అసలైన ప్రేమ, నువ్వు అలాంటి వాళ్ళ కోసం ఎత్తుక్కో అని చెప్పి అద్భుతంగా చెప్పిన పాట. సో ఇది సిరివెన్నెల సాహిత్యం గురించి. నేను కొంచెం బ్రీఫ్గా చాలా ఫాస్ట్ అయిపోవాలని చెప్పిన. సో దట్స్ ఆల్ ఐ హ్యావ్ గైస్. సో ఒక్కసారి సిరివెన్నెల గారికి హ్యాట్స్ ఆఫ్ వన్స్ అగైన్.
థ్యాంక్ యూ శ్రీకాంత్, నాకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చావు ఇంత తక్కువసేపులో కూడా. నేనైతే బాగా తెలుసుకున్నాను ఆ లిరిక్స్ గురించి ఇవాళ.
అదే శ్రీకాంత్ చాలా బాగా సూపర్ గా చెప్పావు. అంటే నాకు తెలుగు మాట్లాడడం వచ్చే కానీ తెలుగు సాహిత్యం నాకు అంతగా పెద్దగా తెలియకపోవడం వల్ల సినిమాలో పాటలకి ఇంత అర్థం ఉంది అనేది నాకు నువ్వు చెప్తేనే నాకు అర్థమైంది. పాటలు మాత్రం వినసొంపంగా చాలా బాగున్నాయి కాబట్టి జస్ట్ ఆ పాటలు పాటలా చూసిన తప్ప దాంట్లో ఉన్న అర్థం ఇలా ఉంటది అనేది నువ్వు చాలా బాగా బ్రీఫ్ గా చెప్పావు. ఇంకోటి ఏంటంటే సినిమాకి తగినట్టుగా పాటలు ఉంటాయి, అంటే సినిమా స్టోరీకి ఏదైతే ఉందో ఆ స్టోరీని తీసుకొని దాని తగినట్టుగా పాటలు రాసేయరు అనేది నువ్వు చెప్పిన తర్వాత నాకు కొంచెం క్లియర్ గా అర్థమైంది. సో సూపర్ బాగా చెప్పావు.
యా సో నాకు ఒకటే ఫీలింగ్, ఈ జనరేషన్ లో అది కళకు తప్పిపోతుందని చాలా మంది అంటుంటారు సినిమా అనేది, కాకపోతే లిరిసిస్ట్ల రూపంలో ఇంకా సినిమాలో కళ ఆర్టిస్టిక్ నేచర్ అనేది బతికే ఉందని నేను ఇప్పటికీ నమ్ముతాను అనమాట. సో ఇప్పటికీ కొంతమంది అద్భుతమైన లిరిసిస్టులు అద్భుతంగా రాస్తున్నారు పాటలు. సో వాళ్ళను మనం గౌరవించుకోవాలి. సో లిరిసిస్ట్ అనేది వాళ్ళు అండర్ రేటెడ్ వెళ్ళిపోతున్నారని చెప్పి నేను కొంచెం ఎక్కువ టైం తీసుకొని మాట్లాడడం జరిగింది.
కనీసం మాకైనా అర్థం అవుతుంది, అంటే సాహిత్యం అర్థం అయిపోయినా దానికి ఉన్న అర్థం మీలాంటి వాళ్ళు చెప్తే కొంచెం మాకు అర్థం అవుతుంది. ఓహో ఇది అసలు పాట అంటే ఇలా ఉంటది, లిరిక్స్ అంటే ఇలా ఉంటది, కథకి చాలా ఇంపార్టెంట్ గా రాసుకోవాలి పాటలు కూడా. ఏదో ఒక ఇద్దరు అమ్మాయి అబ్బాయిలు ప్రేమించుకున్నారు కదా, ఒక అందమైన వర్డ్స్ ఏదైనా పెట్టేసి సినిమాకి సంబంధం లేకుండా పాట పెట్టద్దాం అనుకుంటే అది వేరే. బట్ ఈ సినిమాకి నువ్వు చెప్పిన దాన్ని బట్టి నాకు ఏంటి అర్థమైందంటే సినిమాలోనే పాట.
యా సో నేను డిఎస్పీకి హ్యాట్స్ ఆఫ్ అని ఎందుకన్నానంటే, సో సాహిత్యం అనేది ఇంత అద్భుతంగా ఆ పాటలో ఇమిడిపోయింది. సో అతను ట్యూన్ కో అది సాహిత్యం కాంప్రమైజ్ అయ్యి ట్యూన్ బెటర్ చేసుకోవడానికి, లేకపోతే వోకల్స్ బెటర్ చేసుకోవడానికి, ఐ మీన్ ఇన్స్ట్రుమెంట్ బెటర్ చేసుకోవడానికి చూస్తుంటే సాహిత్యం కనబడకపోయేదేమో, కొంచెం చిన్నపోయేదేమో. బట్ అదే ఈ కరెక్ట్ బ్యాలెన్స్ ని ఈక్వల్ గా మెయింటైన్ చేసినందుకే నాకు దేవిశ్రీ ప్రసాద్ ని హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది. అండ్ అప్పటికి హీస్ ఎ వెరీ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్, అంటే నాకు తెలిసి 10 odd films చేసుకుంటాడు, నాట్ లెస్ దాన్ 10. అండ్ ప్రభుదేవాకి డెబ్యూ సినిమా, ఇలాంటి సినిమాలో ఇంత అద్భుతమైన సాహిత్యం రావడం అనేది నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. నేను మళ్ళీ ఈ టైప్ ఆఫ్ చాట్ బస్టర్ వాయిస్ల పరంగా, పాటల పరంగా, రిపీట్ వాల్యూ పరంగా, సాహిత్యం పరంగా ఇంత అద్భుతమైన ఆల్బమ్ మళ్ళీ వస్తుందా అని నేను అనుకుంటున్నా. అంటే సాహిత్యం అంటే అద్భుతమైన సాహిత్యం ఉండే పాటలు వస్తాయి, కానీ మరీ ఇంత డెప్త్గా, మరి వచన సాహిత్యంలో కూడా ఇంత డెప్త్ ఉందని ప్రూవ్ చేసే పాటలు వస్తాయేమో చూడాలి. యా గైస్, బిఫోర్ ర్యాపింగ్ అప్, ఇంకేదైనా చెప్పాలనుకుంటే, యాడ్ చేయాలనుకుంటే నువ్వు వస్తా అంటే నువ్వు దండాన గురించి, జస్ట్ యూ హ్యావ్ టైమ్, గో అహెడ్.
గుర్రం ఇరిగిపోయిన తర్వాత హీరో దాన్ని అతికించి దానికి అందంగా తయారు చేసి అమ్మాయికి ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. సో అందులో ఫిలాసఫీ ఏంటంటే, చాలా మంది మనం ఏంటనుకుంటామంటే చాలా సినిమాలో డైలాగ్ కానీ రియల్ లైఫ్ లో కూడా కొంతమంది చెప్తూ ఉంటామంట, ఒకసారి మనసు తిరిగితే దాన్ని ఎంత అతికించినా సరే ఆ మచ్చిమత్వం అలా ఉండిపోతుందండి. మన చాలా మందికి మనకు మనసు ఎరుగుతుంది, కానీ డిప్రెస్ లోకి వెళ్ళిపోకుండా ఇంకా దాని నుంచి పైకి వచ్చి మన జీవితంలో ఏదో ఒక సాధిస్తే అదే ఒక కవర్ అన్నమాట. ఆ మచ్చకి మనం ఒక అందమైన కవర్ వేసుకుంటాం, ఆ తర్వాత మనకి అది గుర్తు కూడా రాదు, అది ఇరిగిందా పగిలిందా అనేది మనకి ఏం గుర్తు రాదు, ఎందుకంటే మనం ఒక స్టేజ్ లో ఉంటాం కదా. సో అలాగే ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఎవరైతే డిప్రెషన్ లో ఉన్నారు, ఎలాంటి పొజిషన్ లో ఉన్నా సరే, మీరు ఏదైతే ఒక ఏం అనుకుంటారో, లేకపోతే మీ వే మార్చుకొని ఇంకో వేలోకి వెళ్ళి అందులో సక్సెస్ తీసుకోవడానికి ఇలాంటివన్నీ కొంచెం ఫిలాసఫికల్ గా చెప్పినట్టుగా నాకు ఆ సీన్ అనిపించింది. మరి మీకు ఎంతవరకు అనిపించింది నాకు తెలియదు, బట్ దట్స్ వాట్ ఐ ఫెల్ట్ వెన్ ఐ వాచ్ దట్ పర్టికులర్ సీన్.
యా సో ఆ మెటఫర్ బాగుంటది. మీరు ఇంతకు ముందు చెప్పిన సీన్ లో కూడా మెటఫర్ ఉంటది తెలుసా, సో అతను పండించేదే ధాన్యము కానీ అతనికి తిండి ఉండదు. ఇట్స్ మెటఫర్ అబౌట్ ఇండియన్ ఫార్మర్స్ యాక్చువల్లీ, అది చాలా అండర్లైన్ గా చెప్పారన్నమాట.
ఇంకేమైనా ఉందా చెప్పడానికి?
ఇట్స్ టైమ్ టు ర్యాప్ అప్. సో దాట్స్ అవర్ డిస్కషన్ అబౌట్ నువ్వు వస్తా అంటే నువ్వు వద్దంటానా. హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. మీకు గనక ఏమైనా కమెంట్స్ కానీ ఫీడ్బ్యాక్స్ కానీ ఇవ్వాలనుకుంటే మా ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ హ్యాండిల్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు చిత్రం బలారా చిత్రం సైనింగ్ ఆఫ్.